गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। अनंत शक्ति संपन्नम अमल कालवेदिनम वंदे काली प्रसाद मत्तानिदात्तप्रदं गुरु सर्वचैतन्यरूपां आद्यां विद्यां च धीमहि धियो यः प्रचोदयात्। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो माद्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगतो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो नमः, जनेभ्यो नमः, महाभक्तेभ्यो नमः, गुरुभक्ताग्रगण्यानां पादपद्मान्युपासने यतजननि सुगुण प्रसाद माताजी वारु वारि यొక్క दिव्य चरणारविंदमुलकु नमस्करिस्तु సుగుణ ప్రసాద మాతాజీ వారు అంటే ఏంటో చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ కాలం వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ సుగుణక్క అనడమే మా అందరికీ అలవాటు బాగా. ఏనా ఇప్పుడు ఆ సుగుణక్కని లేదు సుగుణమ్మ గారు కొంతమంది, ఈ సుగుణమ్మ గారిని తెలుసున్న వాళ్ళు ఎంతమంది పర్వాలేదు ఉన్నారు ఇక్కడ, కానీ అసలు అమ్మని చూడని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కొత్త. మరి ఇవాళ ఈ రోజు మనం ఎందుకు ఇలా స్పెషల్ గా సత్సంగం చేసుకుంటున్నాం? ఇది సుగుణ ప్రసాద మాతాజీ వారి యొక్క ఆరాధన. ఇవాటికి సరిగ్గా 2007 అనుకుంటాను సిద్ధిపోతి 2007 అంటే ఎన్ని సంవత్సరాలంటే 19 సంవత్సరాలు. అంటే ఆవిడ ఎవరు అది కొంచెం తెలియని వాళ్ళకి కొంచెం చెప్పుకోవాలి అనుకుంటే ఆవిడ గుండుబడని గ్రామంలో మరి వారి తల్లిదండ్రులు వాళ్ళకి ఎవరైనా సరే వారి తల్లిదండ్రుల పేర్లు కూడా నాకు తెలియదు. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా బాబుజీ మహారాజు వారిని ఆశ్రయించి చిన్న పాపగా ఉన్నప్పుడు కూడా బాబుజీ మహారాజు వారి ఎదుర్కొంటా కూర్చుని అలా చూస్తూ ఉండేది. అది చెప్పగా విన్నాను నేను. తర్వాత ఆ కాలంలోనే ఆవిడ మరి ఆ సైకిల్ తొక్కే కార్ డ్రైవింగ్ కూడా చేసే. చూడండి మరి ఎప్పటి సంగతి నేను చెప్తున్నాను. మరి ఆవిడ దస్తూరి ఉంటుందండి ఆని ముత్యాలు బాబీ మహారాజు వారు ఆవిడ చేత మా అందరికి ఉత్తరాలు రాయించేస్తూ ఉండేవారు. అర్థమైన దస్తూరి అంటే నిన్ననా ఎప్పుడో యూట్యూబ్ లో చూశాను వరల్డ్స్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అనే ఒక చిన్న పాప ఇంగ్లీష్ అచ్చు ప్రింట్ పుద్దినట్టుగానే ఉంది మా సుమణ్ గారికి కూడా అలాగే. అంటే అక్కడ బాబీ మనం మనం పాడుకునేటప్పుడు కనుక పాడుతుంది, మనసు నిశ్చలం మాట నిర్మలం అని. అంటే మాతాజీ అన్నారు, మనస్సు నిశ్చలం ఉందరా మాట నిర్మలం ఉందరా అని. ఎవరు చెప్పరు, మనస్సు నిశ్చలంగా ఉంటేనే మాట నిర్మలంగా ఉంటుంది. మనస్సు నిశ్చలంగా లేదనుకోండి ఎడాపెడా వాస్తుంది. అవునా, మనస్సు నిశ్చలంగా ఉన్నది కాబట్టి ఆవిడ ఆవిడ చేతికి రాత కూడా అంత పొద్దికగా ఉండేది. అంతేకాదు, నేను వచ్చిన కొత్తలో అయితే నేను చాలా తింటాను అప్పుడు చెప్పుకునేవారండి, సుగుణక్క ఎంతటి నెమ్మదిగా ఎంత పొద్దికగా పనిచేస్తుందంటే ఆఖరి తలట్టుకునేటప్పుడు కూడా ఒక్కొక్క వెంట్రుక జాగ్రత్త రుద్దుకుని కుంకుడికాయ పుచ్చుకుని ఆరబెట్టుకుంటున్నారు అని చెప్పుకున్నారు. అంత పొద్దికన ఈ పొద్దిక అనేది ఎక్కడి నుంచి అంటే అది కేవలం ఆ నిశ్చల తత్వాన్ని బట్టే. అటువంటి నిశ్చల తత్వం అంటే అది అల్టిమేట్ గా అది ఎక్కడికి దారి తీస్తుందని చెప్పారు, నిశ్చల తత్వే జీవన్ ముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢపటే సత్సంగత్వే నిస్సంగత్వం మనం ఆవిడ పట్ల అన్వయించుకుందాం. సత్సంగత్వే నిస్సంగత్వం, ఆవిడికి నిశ్చలమైన తత్వం ఎలా వచ్చిందని మాట్లాడుకుంటుంటే బాబుజీ అందించారు. ఆవిడ నిరంతరం సత్య సత్య వస్తువుతోటే సంగం చేసిందండి. భజ గోవిందం, గోవిందుడిని భజించిందండి. గోవిందుడు ఎవరు? సాక్షాత్తు గురుదేవుడే. చిన్నప్పటి నుంచి గోవిందుడినే భజించి సంప్రాప్తే సన్నిహితే కాలే నైన రక్షతి దుఃఖీకరణే. ఎప్పుడైతే మనకి వెళ్ళిపోయే కాలం దగ్గరికి వస్తుందో అప్పుడు మనకి మన చదువులేవి మనని కాకపోలేవు. అది తెలుసుకునే ఆ అమ్మ పై చదువుకి వెళ్ళలే. ఎంతవరకు చదివింది? ఎస్ఎల్సి వరకు. ఆ కాలంలో ఎస్ఎల్సి అంటే చాలా ఎక్కువ. ఎస్ఎల్సి అంటే అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లాగా అనమాట. అది స్కూల్ ఫైనల్ అని కూడా అనేవారు. ఈ చదువు కాదు నాకు కావాల్సింది, నాకు కావాల్సింది భగవంతుడి సేవ అని పరిపూర్ణంగా చిన్నతనంలోనే గ్రహించి ఆవిడ చదువుకుంటానంటే వాళ్ళ ఇంట్లో వాడు పంపించి ఉండేవాడేమో మనకి. కానీ ఆవిడకి అంత చిన్న వయసులోనే వివాహం కూడా చేసేసారు. అప్పటి కాదు కదండి, మరి వివాహం చేసినా కూడా ఆవిడ ఎన్నాడు మరి వైవాహిక జీవితాన్ని ఆవిడ నిర్వహించిందో మనకు తెలియదు. కానీ తెలిసినా తెలియకపోయినా అది అవ్వడమే ఆవిడ ఎక్కడికి వచ్చింది అంటే స్వామివారికే మంచి. అటువంటి జన్మని ఎంత కష్టపడితే పొందుతాము నిజంగా. అంటే ఏంటి, లోకపరంగా అన్ని జరిగాయి ఆవిడికి, కానీ అన్నిటికంటే గొప్పదైనటువంటి మనుష్యత్వం, పురుషత్వం, మహాపురుష సంశ్రయం అన్నది అక్కడ మనుష్యత్వం రావడం గొప్పదనం, చాలా దుర్లభం. ముముక్షుత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కోరిక కలగడం ఇంకా దుర్లభం. అవి రెండు దొరికినా కూడా మహాపురుషులు మనకి సంశ్రయం, వారి యొక్క ఆశ్రయం కలగడం అనేటటువంటిది చాలా కష్టం. ఆ మూడు కూడా ఆవిడికి ఓపగా ఆ మాటకు వస్తే మనందరికీ కూడా అది లభించింది. అయితే ఆవిడ ఏ విధంగా తన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ మనం ఈ చది చెప్పుకున్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి పదిహేను శ్లోకం ఒక్కటే మనం విచారణ చేస్తాం. సత్సంగత్వే నిస్సంగత్వం. ఆవిడ నిరంతరం సత్సంగం చేసింది కాబట్టి అంటే సత్య వస్తువుతో ఆవిడ సాంగత్యం చేసింది. అతను ఆవిడ పేరేనండి, రామ సుగుణ మనోహర శిరోమణి మనోహరి కూడా రామ సుగుణ మనోహరండి శిరోమణి అంటే రామ సుగుణ శిరోమణి అంటే ఒక్కసారి ఆ తల్లిదండ్రులు పెట్టి బాబు అక్కడికి రోషక్క కూడా తిని కూతురే ఆ రామ సుగుణ శిరోమణి అది సుగుణ అయింది. ఏమంటే ఎందుకంటే రాముడి యొక్క శిరోమణి అంటే అది చూడమని ఎవరిచ్చారండి? జనక మహారాజు ఇచ్చాడు. జనక మహారాజు ఎవరు? మహాజ్ఞాని. ఆయన ఆయన కూతురికి ఇచ్చారు పెళ్లి సమయంలో చూడమణిని. అది రాముడికి ఇస్తే రాముడు ఆవిడ తలలో అలంకారం చేశాడు. అది ఎప్పుడూ ఆవిడ పెట్టుకునే ఉండేది. అలా పెట్టుకున్నటువంటి ఆవిడ మళ్ళీ ప్రత్యభిజ్ఞగా ఆంజనేయ స్వామి వారికి లంకకు వచ్చినప్పుడు తన శిరసులున్న చూడమని తీసి, నాన్న ఇది మీ నాన్నగారికి ఇది ఇస్తే నిన్ను నమ్ముతారు, నన్ను చూశామని. చూడమని అంటే తలకే మణి, శిరోమణి. అటువంటి శిరోమణి అది సుగుణాలతోటి. ఆ పేరే విచారణ చేసుకోవచ్చండి ఒక గంట సేపు. రామ సుగుణ, రాముడు వంటి సుగుణములతో అటువంటి శిరోభూషణంగా రంగిస్తున్నది తన చిత్తమంతా. అలాగే అటువంటి ఆవిడ సత్యవంతు కాబట్టి నిస్సంగం చేసుకుందా సత్సంగత్వే. అందుకనే ఆవిడ నిస్సంగంగా నిలవబడింది. నిస్సంగం అంటే సంఘం లేకుండా, దేని ఎందు అటాచ్మెంట్ లేకుండా. మరి ఆవిడికి అన్నగారు ఉన్నారు, ఆవిడికి మరి అక్కచెల్లెలు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు మనకు తెలిసినందరికి ఇద్దరు. మరి అన్నగారు ఉన్నారు, అయ్యే బొబ్బాయిలో ఉండేవారు, మరి ఎక్కడున్నారో తెలియ. మరి వీళ్ళందరూ అది అబ్బాయి అమ్మాయి వీరందరూ ఉన్నారండి. మరి ఇంత మంది ఉన్నా కూడా ఎవరిళ్ళకైనా వెళ్తుంది ఆవిడ. దీనిని నిస్సంగం అంటారు. సంఘం అంటే అటాచ్మెంట్, సంఘం అంటే అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ ఆవిడ ఏం చేసింది? భగవంతుడితో పెట్టుకుని మనుషులతోటి డిటాచ్ అయిపోయింది. ఎప్పుడైనా మీ ఇళ్ళకి వచ్చిందా అండి? పోని ముందుకోని ఇక్కడే కదండి. వెళ్ళి ప్రాపర్టీ బోర్డ్ అంటుందో ఆవిడికి, మరి ఆ ప్రాపర్టీలన్నీ ఒకసారి చూసుకొని వచ్చిందా ఎప్పుడైనా? నాకు తెలిసి ఎప్పుడు వెళ్ళినట్టు నేను చూడలేదు మరి ఈ 50 ఏళ్ళలో. అటువంటి నిస్సంగం దేని వలన వచ్చింది? సత్య వస్తువుని ఆశ్రయించింది కాబట్టి. ఆ సత్య వస్తువు ఎవరు? గురుదేవుడు. రెండో వైపు కళ్ళెం వేసినట్టుగా ఆవిడ యొక్క దృష్టిని, గుర్రాలకి కళ్ళెం వేస్తారు కదా, వేసినప్పుడు ఆ దీనిలో కళ్ళెం అన్ని వేసినప్పుడు అది ఇలాగే చూస్తుందండి, ఇటు ఇటు చూడదు, అందుకని వేస్తారు అంతేనండి. అటువంటి అలాగ తన దృష్టిని ఏకాగ్రతతోటి గురుజీయుడి యొక్క సేవల్లోనే పెట్టి సేవ ఆశ్రమానికి ఒక పెద్ద మూల స్తంభంగా ఉంది. అన్ని వ్యవహారాలు కూడా, అంటే అవి చేస్తున్నట్టుగా కూడా తెలియదు. ఇది చెప్తాను మీకు నేను. ఇప్పుడు సత్సంగం వలన ఆవిడకి ఏమొచ్చింది? నిస్సంగం వచ్చింది. నిస్సంగం అంటే ఏంటి? దాని మీద మమకారం లేకపోవడం. ఆవిడకి ఆస్తి పోవడం ముందు ఏమండి, దాన్ని ఇంకా పెంచుకుంటే ఇంకా ఇటువంటి చూసుకోవచ్చు కదా, అది ఎందుకు చేయదు మరి? అది నిస్సంగం అంటారా? తనకున్నది మరి ఎవరికి ఇచ్చుకుంది? నిస్సంగం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే దాని మీద మనకి ఆ అటాచ్మెంట్ లేదో, మోహం ఉండదు. ఇంకా మోహం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ నిర్మోహత్వమే నిశ్చలతత్వం. అప్పుడు మనసు నిశ్చలమైపోతుంది. ఆ నిశ్చలతత్వమే జీవన్ముక్తి అని చెప్తారు ఆది శంకర భగవత్. జీవన్ముక్తి అంటే ఏమిటి? విదేహ ముక్తి అంటే రెండు విషయాలు. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్త స్థితిని అనుభవించడం. అంటే ఏంటి? జీవించి ఉండగానే మోక్ష స్థితిని స్వయంగా అనుభవించడం. అంటే ఏంటి? దేనికి అటాచ్ అవ్వకుండా అన్నిటికీ సాక్షిభూతంగా నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద అద్వయాయన్నట్టుగా అటువంటి సాక్షిభూతమైన స్థితిని బ్రతికుండగానే అనుభవించినటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అమ్మ ఉంటే గురు సుగుణతోనే, లక్ష్మతోనే, ఇలా మన మహాత్ములు అందరూ నండి. అంత ఆత్మాయ గారు అంటే మేమండి, వెంకటమ్మాయి గారు అంటే అనండి. ఆ పేరు చెప్తాను అనుకోకండి, చేసిన అంత ప్రసాద్ వారు, మరి తారక పరబ్రహ్మ ప్రసాద్ వారు, మరి వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులా కాదా అది వాళ్ళకి తెలియదు. కానీ ఈవిడ స్థితిలో మనకి కరెక్ట్ గా తెలిసే అది నేను అని నాకు అనిపించేది. ఎప్పుడైనా పొరపాటున ఎక్కడైనా మాట తప్పినా కూడా వెంటనే ఆవిడ క్షమాపణ చెప్తేనండి. నాకు బాగా ఆవిడ అంటే ఆవిడ మనకి క్షమాపణ చెప్పడం ఏంటంటే, మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇలా చూసేదండి, గట్టిగా ఏమనేది కాదు. ఆవిడ బాబుజీ మహారాజు వారు ఏమైనా అంటే అసలు వచ్చిన తల ఎత్తడం అనేది మట్టుకు ఎప్పుడూ లేదు. ఆవిడ ఆవిడ ఎప్పుడు అన్నట్టుగా కూడా నేను ఇన్నా. ఇంకా ఎవరినైనా ఒక్క గట్టిగా అనేవారేమో కానీ ఇప్పుడక్కడ పట్టుకుంటూ గట్టిగా అందరం ఎప్పుడు విందేదండి అంత చక్కగా. మరి ఇది కనుక సత్సంగం వలన ఆవిడ జీవన్ముక్త స్థితికి చేరుతుందండి. జీవన్ముక్త స్థితి బాబుజీ మహారాజు వారు కూడా అదే మనకి చెప్తున్నారు. ఒరే మీరు మోక్షం అనేటటువంటిది బ్రతికుండగానే అనుభవించాలరా, చచ్చాకలు వచ్చేవి ఎత్తిపోతలరా అని చెప్తున్నారు. చచ్చాకలు ఒకవేళ కానీ బాబుజీ మహారాజు వారు మనకి ఏమని చెప్పారు చూస్తే మనకు ఒక అభయం ఇచ్చారు. ఒరే పిల్లలారా, మీరందరూ నా పిల్లలు, మీరందరూ చక్కగా మీ ఒంటి బ్రతికుండగానే మీ ఒంటి మీద తలనొప్పిని ఎలా భరిస్తున్నారో, కడుపు నొప్పిని ఎలా అనుభవిస్తున్నారో, అదే విధంగా మీరు చక్కగా మోక్ష స్థితిని కూడా ఆత్మానందాన్ని కూడా అనుభవాన్ని తెచ్చుకోండి అని చెప్తున్నారు. అలా తెచ్చుకోలేని పక్షంలో మీకేం పర్వాలేదు, ఆశ్రమాన్ని ఆశ్రయించినటువంటి చిన్న చీమకి దోమకి ఏ జీవుడికైనా కూడా ఉత్తమ ప్రాప్తిని నేను కలిగిస్తాను అన్నారు. దీనిని విదేహ ముక్తి అంటారు. అంటే దేహం చచ్చిపోయాక ముక్తి. నేను ఎప్పుడు అనుకుంటానండి, చచ్చిపోయాక ముక్తినిస్తే సుఖమేంటి? ఎవడు చూస్తున్నారు దాన్ని? ఎవరు అనుభవిస్తారు? మనం చచ్చిపోయాం. ఏది? ఈ శరీరం. ఈ శరీరం చచ్చిపోయాక దీనిని కాల్చి అవతల పడేశాక ఏదో మోక్షం ఉంది, స్థితి ఉంది అంటే మనకి ఏం తెలుస్తుందండి? తెలుస్తుందా? ఎలవదే. కానీ బ్రతికుండగా మన దేనికి అటాచ్మెంట్ లేకుండా అందరితోటి చక్కగా జీవన్ముక్త స్థితిలో ఉంది, అందరితోనూ మనం చక్కగా కలిసిమెలిసి ఉంటాం. జీవన్ముక్తుడనేవాడు అందరూ కలిసిమెలిసి ఉంటాడు. ఎక్కడో అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. జనక మహారాజు ఏమీ అడవిలో తపస్సు చేసుకోలేదు. అందుకనే శ్రీశుకుల వారిని వ్యాస మహానుభావుడు జనక మహారాజు దగ్గరికి పంపించాడు. పెళ్లి చేసుకోవటం చేసుకోవట్లేదు. పెళ్లి ఒకటి మనకి ఎప్పుడు అడ్డం కాదు అని బాబు మహారాజు వారు కూడా ఎప్పుడు చెప్పారు. అందుకనే గృహస్థులు కంటే అన్నారు. లేకపోతే మీరు ఉభయప్రష్టత్వం ఉపనిసన్యాసం పొందుతారా? మీరు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, పెళ్లి చేసుకోకూడదు, అయ్యో ఎలాగా. మరి శారీరకంగా ఉండేటటువంటి ఆ ప్రేరేపణల్ని వీటిని ఎలా తట్టుకుంటారు? అందుకని మీరు ధర్మబద్ధంగా వివాహాన్ని చేసుకొని ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలని హాయిగా అనుభవించండి అన్నారు. ఇది మీరు ఒక కోటలో ఉండి యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. మీకేమీ దెబ్బలు తగలవు. రాజమండ్రి స్టేషన్ లోకి వచ్చాక రైలు పట్టి తప్పితే దానికి ఏమీ ప్రమాదం లేదు. మళ్ళీ జాకీ పెట్టి బద్దీ మీద పంపించేయచ్చు. ఇది గృహస్థ జీవితం. మనసు ఇటు అటు పోయినా కూడా దాన్ని అనుభవించి మీరు దాని గురించి విచారణ చేసుకోండి, ఇంకా దాని గురించి ఆలోచించండి అని చెప్పేవారు బాబు. అదే విధంగా కానీ సన్యాసి ఆశ్రమం దీంతో బ్రహ్మచారి జీవితం ఎటువంటిది? గోదావరి బ్రిడ్జి మించి వెళ్తూ ఉంటే బద్దీ తప్పితే నదీనా సాగరో అయిపోతుంది. దాన్ని మనం పైకి తీయాల్సిన పనే లేదు. అటువంటి స్థితిని మనకి కలిగించేటటువంటిది సత్సంగం. సుగుణకి సత్సంగం అంటే చాలా ఇష్టం. అందులో ఆవిడకి ఇంకొక ఇష్టమైన దేవుడు తెలుసా అండి? త్యాగరాజ కృతులు అంటే చాలా ఇష్టం. ఆవిడ సంగీతం కూడా నేర్చుకుంది. హార్మని చక్కగా వాయించగలదు ఆవిడ. సంకీర్తన చేయగలదు. డోలకి ఎప్పుడు మనకు వాయించేది? ప్రార్థనలో చివరాకని తమ చేయగలిగిన నాడు తను డోలకు వాయించి ఏనాడు ఆవిడ పల్లెకి కూర్చోలేదు. మళ్ళాగా చివరాఖరి వరకు కూడా ఆర్థించేటప్పుడు కిందనే కూర్చు. అదేంటి డిసిప్లిన్ అంటే? ఆ డిసిప్లిన్ మనకి ఎక్కడ? నాకు అదే అనిపిస్తుంది. ఆ కాలంలో మొన్న కూడా మాతాజీ చెప్తారుగా, ఎక్కడ మా అక్క బాబునారాజు వారు ఉన్న కాలంలో ఎవరో ఒక కళ్ళు, అదేనా నాకు కూడా తెలుసు, మన ఎవరు అమరాపురుషోత్తం గారు, ఆయన ఒక్కడే ఆ దూరంగా ఎక్కడో బుద్ధి వేసుకుని కూర్చునేవారు. ఆయన మంచి ఒడ్డు పొడుగు మంచి పొడగది, కానీ ఆయనకి మోకాలు నొప్పి. అటువంటి వారు ఆయన బాబు ఎదురుకుండా కూర్చోకుండా నవరాత్రులు సరే దూరంగా ఎక్కడో కూర్చేసి అక్కడ గురువు గారు ఎప్పుడైనా మనం కుర్చీలో కూర్చో చూసావా అండి బాబుజీ ఎదురుకుంటా? కానీ వాడ మనం నిజంగా ఎంత సిద్ధేస్తుందో, దీనిని ఎవరు తెచ్చిపెట్టుకున్నారు అంటే మనమే. శివరాఖరి వరకు మరి ఆవిడెవరు మన వడాలి మామగారు ఎప్పుడైనా కుర్చీలో కూర్చున్నారా అండి? వడాలి మామగారు అని ఉండేవారు మనకి. ఓ పెద్ద ఆవిడ మా కామేశ్వర అక్కకి పిన్ని, బాబుజీ మహారాజ్ చేత కూడా ఏం వడాలి పిన్ని అని పిలిపించుకునేవారు ఆయన. అటువంటి మా ఆవిడ ఒక జీవన్ముక్త స్థితురాలు. ఆవిడ నమస్కారం పెట్టుకుంటే చాలు, ఆవిడకి కళ్ళు కనిపించేవి కాదు, ఇలా లేవదీసేది. నమస్కారం చేసుకుంటే ఇలా దగ్గర నుంచి ఇలాగ బొట్టలు లేదు, ఇలా తీసుకెళ్ళి ఇక్కడ వరకు వచ్చాక ఇలా చక్కగా రక్ష పెట్టి హోమే వాహం అని ఆవిడ సాగల. నిజంగా ఎంతటి మహత్వం వారందరినీ స్మరించుకుంటే చాలు, కానీ స్మరణ మాత్రం చేత మనం సంతృష్టలం అయిపోకూడదు. స్మరణ ఎందుకు చేస్తున్నామంటే మరణం తప్పించుకోవడం. వారు జీవించి ఉండగా మరణించిన వారు జీవించి ఉండగా మరణించడం అంటే అదే. దేనికి అంటకుండా ఉండడం, అన్నిటి మధ్య ఉంటాం కానీ దేనికి అంటకుండా ఉండడం, అన్ని నిర్వహించాలి పనులు కానీ దేని ఎందు కర్తృత్వం లేకుండా ఇది సాధించినటువంటి గొప్ప మనిషి సుగుణప్రసాద మాతాజీ. మరి అటువంటి ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా ఇవాళ తత్వము ఆవిడ్ని విడదీద్దామన్నా కూడా కుదరటం లేదు నాకు. అసలు ఎప్పుడూ విడదీయలేము అనుకోండి, కానీ ఆవిడ పేరుతోటి ఆవిడ నడకతోటి కూడా తత్వం మిళితమైపోయి ఉన్నది ఏమో అనిపిస్తుంది. అందుకని తత్వం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అలాంటి వాళ్ళని. అటువంటి జీవన్ముక్త స్థితి రాలి ఆవిడ. ఆవిడ మనం స్మరించుకుంటూ నిజంగా మాతాజీ ఇది అసలైన పూజ అని చెప్పారు. అందుకనే ఈ అమ్మ ఆరాధనకు మనం ఎటువంటి ఇక్కడ పూజలు చేస్తావా? ఏ పూజలు? బాహ్య పూజ చేయటంలే, మానసికంగా వాక్ పూజ చేస్తాం. ఇది డైరెక్ట్ గా మన హృదయంలో వచ్చే ఈ పువ్వులు వస్తున్నాయి, డైరెక్ట్ గా ఆ హృదయంలోకే వెళ్ళి. ఆ హృదయం అంటే ఇప్పుడు ఏ హృదయం అయిందది? గురు హృదయం అయింది కదా. గురుమూర్తిలో ఉన్నటువంటిది మనందరం అయినా కూడా గుర్తించినటువంటి మహానుభావులు ఉంటారు కదా, వారిని సంస్మరించుకోవడం వలన వారు నడిచినటువంటి ఆ మార్గంలో మనం కూడా నడిస్తే ఆవిడ నీతంగా అనాత్మకంగా మీకు విషయం చెప్పేసి మాట్లాడారు. నేను ఆపిస్తానండి. ఏంటంటే ఎప్పుడు గట్టిగా మాట్లాడేది కాదని చెప్పాను కదా, నాకు నాకు వాళ్ళ విషయంలో ఒక కొంచెం చాలా మనసు నొప్పి కలిగేటట్టుగా ప్రవర్తించారు ఒకసారి. ప్రవర్తించి చాలా కోపం వచ్చేస్తోంది, చూడక్క ఇలా చేశారు చూడు వాళ్ళు నన్ను అన్నాను. అంటే ఏదో ఒక ఇంట్లో ఒక పని జరగాల్సి ఉంది, ఆ పని గురించి జరగటం ఏదో చేస్తే చాలా గొడవ జరిగింది, అదంతా వదిలేద్దాం. నాకు నన్ను వాళ్ళు నేను అడిగిన దానిని వాళ్ళు నన్ను కాదని కాకుండా కాదండమే కాకుండా అదొక రకంగా మాట్లాడారు. చాలా కోపం వచ్చేస్తుంది, చూడక్క చూడండి ఇలా జరిగింది, ఇది న్యాయమేనా? అసలు ఇదే బయట ప్రపంచంలో అయితే మేము పెద్దగా గట్టిగా ఒక దెబ్బలాట వేసుకుంటాము, ఇది ఆశ్రమం కాబట్టి నేనేమి అనలేకపోతున్నాను వాళ్ళని. ఏమన ఏమన అలాగే చూడండి, అది సత్సంగం చేసేది ఏమి అనద్దు, అలాగే అలాగే పర్వాలేదు, అన్ని జరుగుతాయి, అన్ని బాగుంటుంది, అలాగే కోప తెచ్చుకో కోప తెచ్చుకో. ఎంతసేపు బుజ్జగించిందో నన్ను చెప్పలే. మరుసటి రోజు పొద్దున్నండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఇవాళ మధ్యాహ్నం జరిగింది మా ఇద్దరికి తప్పదు. మరుసటి రోజు తెల్లారేసరికి తీర్థం చేస్తాను, అలా ఇంటికెళ్ళేసరికి ఏ పని అవుతే అవ్వవలసి ఉందో అక్కడ పని అయితే అదే చిన్న చిన్న పని కాదండో, ఇది చాలా పెద్ద పని, అది రాత్రికి రాత్రి చేయించేస్తుందండి. ఇంతకంటే మనకి ఏమిటి కావాలి? యోగ కర్మ సుకౌశలం, మనం ఏమిటేమిటో అరుస్తాం అందరి మీద, కోపాలు తెచ్చుకుంటాం, నువ్వంటే నువ్వంటాం. మా నాన్నగారు చిన్నప్పుడు అనేవారు, వాడు పొయ్యి అంటే నువ్వు పొయ్యి మనాలా అనేవారు, అని కేకించేవారు. అందుకని ఇలా కాకుండా సామరస్యంగా ఎంత చక్కగా పనిచేసుకోవచ్చు నేర్పించినటువంటి మహానుభవరాలు చక్కగా అనుక్షణం ఎప్పుడు కూడా నవ్వడం అని గాని చేయడం అని గాని ఏం చేస్తాడు అలా మందహాసం. అమ్మ మందహాసం మనం పాడతాం చూడండి, మందహాసం అదని సుగుణ మనోహరి పాడే సుగుణ మనోహరి కనుక సుగుణ మనోహరి మనోహరి శిరోమణి అమ్మ సుగుణక్క సుగుణమ్మ మన అందరికీ ఎంతో ప్రియతరాలు. గురుమూర్తికి అహర్నిశలు సేవ చేస్తున్నటువంటి ఆవిడ ఆ ఆశ్రమానికి ఒక పెద్ద భిక్కుగా అక్కడ ఉండి వ్యవహారం కూడా చక్కగా ధైర్యంగా నడిపించినట్టు ఒక ఆడావిడ కనుక అటువంటి అమ్మని మనం చక్కగా తలుచుకుని ఈరోజు మనం సత్సంగం చేసుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మ ఏ విధంగా తన జీవితాన్ని సార్థకం చేసుకుంటే మనం కూడా అట్లాగే చేసుకుందాం అని